పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. ప్రభా, కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించటానికి మాకు కృప చూపించండి నాయన. తండ్రి, ఉదయకాల సమయంలో మా జీవితాలు నీ దృష్టి ఎదుట అంగీకార యోగ్యముగా ఉంచుకోవడానికి వాక్యము వినబడుతున్నప్పుడు మమ్మల్ని మేము సరిచేసుకునేటువంటి మనస్సును మీరు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మా ద్వారా ఘనత మహిమ ప్రభావములు పొందమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 2వ పత్రికలో ప్రస్తుతానికి 6వ అధ్యాయంలో మనం ఉన్నాము. 6వ అధ్యాయం మొత్తంలో 18 వచనాలు ఉన్నాయని మీకు జ్ఞాపకం చేశాను. 6వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో పౌలు జీవిత వివరణ ఇస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా తన ఈ జీవిత యాత్రలో ప్రయాణములో ఏ రీతిగా అతడు శ్రమల గుండా వెళ్ళాడు, శ్రమల గుండా వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు. ఈ శ్రమల గుండా మేము వెళ్తున్నప్పుడు మీ దృష్టికి మేము దరిద్రులాగే కనిపిస్తున్నాము, మీ దృష్టికి మేము పేదవారంలాగే కనబడుతున్నాము. కానీ దేవుడు మాకు తన కృపను రెండింతలుగా అనుగ్రహించాడు. కాబట్టి మేము కేవలము మా శ్రమల వైపు కష్టాల వైపు మాత్రమే చూడడం లేదు, మేము అంతకంటే ఎక్కువగా దేవుడు మాకు అనుగ్రహించేటువంటి ఫలాలను మేము చూస్తున్నాము అని చాలా అద్భుతమైనటువంటి విషయాలు తన జీవితంలో నుంచి ప్రాక్టికల్ గా తీసి చెప్పడం ప్రారంభించాడు. ఈరోజు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహించడానికి ఈ 13 వచనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎంతగానో అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అని మాట్లాడుతున్నాడు. అయితే మనం ప్రస్తుతానికి 6వ అధ్యాయం 10వ వచనం వరకు మనం ముగించుకున్నాం. 11వ వచనం నుంచి 13వ వచనం వరకు నేను చెప్పి ఆ తర్వాత 2వ భాగంలోనికి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అనే భాగంలోకి నేను వెళ్తాను. 11వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకున్నది. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ పై వచనాల్లో పౌలు ఏమంటాడంటే, మేము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారం. అంటే మీరు మమ్మల్ని చూసినప్పుడు మీకు మేము ఎలా కనబడుతున్నామంటే, ఎప్పుడు మేము దుఃఖపడుతున్నటువంటి వారముగానే కనబడుతున్నాం. ప్రతిబింబింపజేస్తా ఉన్నాయి. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే, మేము ఎల్లప్పుడూ సంతోషించువారం. మేము సంతోషించువారం అంటే సరిపోతుంది, కానీ ఎల్లప్పుడూ సంతోషించువారం అని అంటున్నాడు. అంటే ఆల్వేస్, మాకు తినడానికి తిండి ఉన్న రోజు మేము సంతోషించాము, తినడానికి తిండి లేని రోజు కూడా మేము సంతోషించాము, అనారోగ్యంతో ఉన్నప్పుడు సంతోషించాము, ఆరోగ్యం బాగున్నప్పుడు కూడా సంతోషించాము. వస్త్రాలున్నప్పుడు సంతోషించాము, వస్త్రాలు లేనప్పుడు కూడా సంతోషించాం. ఇది ఒక పరిపక్వత చెందిన క్రైస్తవుని మాదిరి. నేను మరలా ఈ మాటను ఉపయోగిస్తున్నాను, పరిపక్వత చెందిన క్రైస్తవుని మాదిరి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక క్రైస్తవునికి లోపించింది ఏంటో తెలుసా? పరిపక్వత. ఈరోజు మనకు ఉన్నది మనకు లేనిది ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి, ఈ మాటలు వింటున్న మీకు అందరికి కూడా వర్తించబడుతుంది, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా. ఈరోజు మనకందరికీ ఉన్నది లేనిది ఏంటంటే, ఈరోజు మనకందరికీ ఉన్నది సీనియారిటీ. చాలా సంవత్సరాలు అయిపోయింది మనం క్రైస్తవులమై, చాలా సంవత్సరాల నుంచి మనం క్రైస్తవులుగానే ఉన్నాం, సంఘంలో పెద్దలుగా ఉన్నాం, చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ని రన్ చేస్తా ఉన్నాం, ఎంతో మందికి సహాయం చేస్తూ వస్తా ఉన్నాం, క్రమముగా ఆరాధనలో పాలిభాగస్థులం అవుతా ఉన్నాం. ఇలా వెనక్కి చూస్తే మనకు చాలా సీనియారిటీ ఉంది, బట్ మనకు లేనిది ఏంటి అంటే మెచ్యూరిటీ. మెచ్యూరిటీ లేదు, పరిపక్వత లేదు. ఒక పరిపక్వత లేనటువంటి వ్యక్తి మాట్లాడే విధానానికి, ఒక పరిపక్వత కలిగి మాట్లాడేటువంటి వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు మన మాటల్లో పరిపక్వత కనిపించదు, ఆవేశం, రోషం, క్వాన్ రా తేల్చుకుందాం, నేను గాని బైబిల్ పక్కన పెడితే. చాలా సందర్భంలో చాలా సులభంగా పదాన్ని ఉపయోగిస్తుంటాం, నేను బైబిల్ పట్టుకున్నాను కాబట్టి నువ్వు బతికిపోయేవరా, అదే నేను బైబిల్ పక్కన పెట్టాను అనుకో అంటే దాని అర్థం ఏంటి? మీరే ఆలోచన చేసుకోండి. ఒక పరిపక్వత చెందినటువంటి క్రైస్తవుడు ఆ రీతిగా మాట్లాడు, మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, తను చూసే దృక్కోణం సమస్యను అది వేరుగా ఉంటుంది. పౌలు సమస్యలను ఏ రీతిగా చూస్తున్నాడో జాగ్రత్తగా గమనించండి. మేము వస్త్రహీనులుగా తినడానికి తిండి లేని వారంగా ఉన్నామని చెప్పారు చూసారా? దాన్ని బట్టి మీరేమనుకున్నారంటే, ఏ వీళ్ళు ఎప్పుడు దరిద్రులేరా, మీ కంటికి మేము చూడడానికి దరిద్రులంగా కనపడుతున్నాం, ఎందుకంటే ఎప్పుడు చూసిన పౌలు ఒకటే వస్త్రాన్ని వేసుకున్నాడు, ఇంకొక వస్త్రాన్ని చేతిలో పెట్టుకొని ఉన్నాడు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మేము అనేకులకు ఐశ్వర్యము కలిగించేటువంటి వారు, మేము అనేకులకు ఐశ్వర్యము కలిగించేటువంటి వారు. కానీ మీరేమో మమ్మల్ని దరిద్రులు అనుకుంటున్నారు, మీ దృష్టికి మేము ఏమీ లేని వారమైనట్లున్నాం. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే, మేము సమస్తము కలిగినటువంటి వారు. లిటరల్ గా పౌల్ దగ్గర ఏం లేదు, బట్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా దేవుడు తనకు ఏది ఇచ్చాడో దాని వైపు చూస్తున్నాడు. శరీర సంబంధులు శరీర సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు ఉంచుతారు. కాబట్టి పౌలు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి కాబట్టి, పరిపక్వత చెందినటువంటి వ్యక్తి కాబట్టి, ఈ భూమి మీద తనకు ఏదుందో లేదో దాని వైపు తంగి చూడటం లేదు. నాకు కారు లేదే, నాకు బిల్డింగ్ లేదే, నాకు ఇల్లు లేదే, సొంత ఇల్లు లేదే. పౌలు ఆత్మ సంబంధమైన విషయాల మీద చూస్తా ఉన్నాడు. నా కొరకు అక్కడ పరలోకములో ఒక నివాసము సిద్ధపరచబడి ఉన్నది, దట్ ఈస్ మై పర్మనెంట్ హౌస్. ఒకవేళ ఇక్కడ నేను ఇల్లు కట్టుకొని నేను ఉన్నప్పటికీ, దిస్ ఈజ్ మై రెంట్ హౌస్. నేను సొంతంగా లక్షల రూపాయలు కట్టు పెట్టి నేను డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నా కానీ, దట్ ఈజ్ లైక్ ఎ రెంట్ హౌస్ ఫర్ యూ. యు ఆర్ టెంపరీ ఇన్ దట్ హౌస్. ఆ ఇంట్లోనూ శాశ్వతం కాదు. మన శాశ్వతమైన నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. యాక్చువల్ గా ఈరోజు నీకు ఆధార్ కార్డు ఉంది కదా, ఓటర్ ఐడి కార్డు ఉంది కదా, ఇవన్నీ కూడా నీకు పర్మనెంట్ కాదు. ఎందుకంటే మన పౌరసత్వము పరలోకానికి సంబంధించినది.
అంత మెచ్యూరిటీతో పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనకు అది లోపించడం అనేటువంటిది ప్రధాన సమస్య. 11వ వచనం చదువుతున్నాను. పౌలు ఇంకొంచెం స్ట్రైట్గా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నాడు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను అని అంటున్నాడు. అంటే డొంక తిరుకుడు లేకుండా మాట్లాడుతున్నాను, లోపల ఒకరు పెట్టుకొని పైకి ఇంకొకడు మాట్లాడడం లేదు. లోపల నిజంగా నాకు దుఃఖం పెట్టుకొని లోపల నిజంగా నేను బాధపడుతూ దేవుని వేలెత్తి చూపిస్తూ పైకి మాత్రం అదేం లేదు బ్రదర్, ఈ కష్టాల్లో కూడా నేను సంతోషంగా ఉన్నాను బ్రదర్ అని నేనేం మాట్లాడడం లేదు. నా మాటల్లో ఓపెన్నెస్ ఉంది, నేను నేరుగా మాట్లాడుతున్నాను, ఏది కూడా దాయకుండా మాట్లాడుతున్నాను, అరమర లేకుండా దాయకుండా లోపల కూడా పెట్టుకొని పైకి ఇంకొక విధంగా కాకుండా డొంక తిరుడుగు లేకుండా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా నేను ఓపెన్గానే మీతో మాట్లాడుతున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులముగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అరమర లేకుండా మాట్లాడడం, స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా ఓపెన్గా మాట్లాడడం. ఒకసారి నా చిన్న కూతురు నిద్రపోతుంది, నా పెద్ద కూతుర్ని నాతో పాటు పరిచర్యకి తీసుకుని వెళ్ళాను అప్పర్ బేకి వెళ్ళి దీవికి. ఇద్దరిని తీసుకెళ్ళడానికి నాకు కూడా ఇష్టం, ఎందుకంటే నదిని దాటాలి, రిస్క్ ఫేస్ చేయాలి, పక్కనే ఉన్న ఇబ్బంది అవుతుంది ఎందుకులే, కానీ కనీసం పెద్ద కూతురికి మనం తీసుకెళ్ళాం, నానేం చేస్తున్నాడు అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు చూడాలి రేపు భవిష్యత్తులో వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలి అన్న దృక్పథంలో అది చాలా రిస్కీ ప్రయాణం అయినప్పటికీ కూడా కొన్ని దగ్గర నదులలో ఆ బిడ్డ నడవలేదు కాబట్టి ఎందుకంటే నడువు లోతు వస్తుంది, కానీ నా భుజాల మీదకి ఎక్కించుకొని నడుచుకుంటూ వెళ్ళాలి, కొన్ని చోట్ల మరలా ఓడెక్కాలి, కొన్ని చోట్ల ఇసుకలో నడవాలి. సో ఈ రీతిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ రీతిగా దాదాపు ఒక 8 నెలలు ఉంటుంది. తర్వాత ఇంకా 4 నెలలు నేలైన ఆరిన నేల, ఇసుక నేల ఉంటుంది. సో మేము వెళ్ళాము పరిచర్యకి, నా బిడ్డ అక్కడ నిద్రలేసింది, ఏడుస్తా ఉంది. అందుకని నా భార్య ఏం చెప్పిందంటే నాన్న అక్కని వ్యాక్సిన్ ఇంజెక్షన్ చేయించుకోవడానికి తీసుకుని వెళ్ళాడు, నువ్వు కూడా చేయించుకుంటావో చెప్పు అంటే నాకు వద్దులైతే అని చెప్పి తన గమ్ముగా ఉంది, గమ్ముగా అయిపోయింది. మేము ఇంటికి వచ్చిన తర్వాత తను ఏడుస్తా ఉంది, నన్ను తీసుకెళ్లేదు, అక్కను మాత్రమే తీసుకెళ్ళి ఎందుకు తీసుకుని వెళ్ళావు, నన్ను కూడా తీసుకెళ్లొచ్చు కదా అని. వెంటనే నా పెద్ద కూతురు కూడా, నేను డాడీతో పాటు వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళానమ్మా, సూది వేయించుకోవడానికి వెళ్ళాను అని అంటుంటే నా భార్య కూడా తనను నచ్చ చెప్పడానికి, నువ్వు అక్క హాస్పిటల్కి వెళ్ళింది సూది వేయించుకోవడానికి అని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు కూడా తను మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే నా భార్య చెప్తుంది, సరే ఇది నా పెద్ద కుమార్తె కూడా అలాగే చెప్తా ఉంది. అప్పుడు నా మనస్సాక్షి గద్దించింది, వై షుడ్ వి టెల్ లైస్? ఈ విషయాన్ని కూడా మనం ఎందుకు అబద్ధం చెప్పాలి? ఇక్కడ నేను ఈ రీతిగా చెప్పడం ద్వారా ఇండైరెక్ట్ గా నా పెద్ద కూతురికి నేను అదే నేర్పిస్తున్నాను, ఇలా దొంగతిరుడుగా మాట్లాడమ్మా, అబద్ధాలు చెప్పమ్మా అని. వెంటనే నేనే ఓపెన్ గా చెప్పాను, అవును అక్కని నాతో పాటు పరిచర్యకు తీసుకెళ్లాను. అయితే ఇప్పుడు ఏందంట, ఎందుకు చెప్పావు డాడీ? ఏడవని నష్టం ఏంటి? కొంచెంసేపు ఏడిసినంత మాత్రమే నష్టం జరిగిపోతుందా? లెట్ హర్ క్రై, నో ప్రాబ్లం. కానీ అంతకంటే ప్రమాదం మనం అబద్ధం చెప్పడం. ఇంక నువ్వు అది కంటిన్యూ చేస్తావు, నో వి షుడ్ నాట్ డూ దట్. ఓపెన్గా మాట్లాడేద్దాం. మనమేంటి పిల్లల్ని చూసి మనం భయపడ్డం ఏంటి? చాలా సందర్భాల్లో వాళ్ళు ఏడుస్తారని మనం కొన్ని చెప్పము, కొన్నిసార్లు వాళ్ళ కోసం అబద్ధాలు చెప్తాము, మనం అబద్ధాలు చెప్పిస్తూ ఉంటాము. అరే ఏడిస్తే ఏడవనివ్వండి, కొద్దిసేపే కదా, ఏడవడం వల్ల ప్రత్యేకంగా వాళ్ళకి ఏం జరిగే నష్టమేమి లేదు కదా. కానీ మనం అబద్ధాలు చెప్పడం ద్వారా భవిష్యత్తు మీద అది వాళ్ళ మీద ఎంత ప్రభావితం చూపిస్తుందో మనకు అది తెలియట్లేదు. సో బీ ఓపెన్, అది ఎవరితోనైనా సరే. ఒకరి దగ్గర నువ్వు ఒక విధంగా మాట్లాడుతూ బయటికి వెళ్ళి వారి గురించి ఇంకొక విధంగా మాట్లాడడం అనేటది రైట్ కాదు. పరిపక్వత చెందిన క్రైస్తవుడు ఎప్పుడు కూడా అరమర లేకుండా మాట్లాడతాడు. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి మాట్లాడడం, నటించడం చాలా సందర్భాల్లో మనం చేస్తూ ఉంటాం. దాన్ని మనం చాలా పెద్ద తప్పుగా మనం ఐడెంటిఫై చేయం. క్రీస్తునందు ప్రేమించండి దేవుని బిడ్డలారా. అఫ్కోర్స్ నేను కూడా ఆ విషయంలో బలహీనుడినే, కానీ కొన్ని కొన్ని సమయాల్లో వెంటనే మనసాక్షి గద్దించినప్పుడు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేసి, అరే వై షుడ్ ఐ టెల్ లై, లెట్ ఇట్ బి ఓపెన్, ఓపెన్గా మాట్లాడదాం, ఉన్నది ఓపెన్గా చెప్పేద్దాం అని నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను పర్ఫెక్ట్ అని చెప్పడం లేదు, ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ టు బి కరెక్ట్ మై సెల్ఫ్. పౌలు అన్నది అంటున్నాడు, ఓ కొరింథీయులారా, ఇప్పుడు దాకా నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఏది కూడా నేను దాపెట్టుకొని కాదు, అరమర లేకుండా, సీక్రెట్ ఏమీ లేకుండా ఓపెన్గానే మీతో మాట్లాడాను, ఓపెన్గానే మీతో చెప్పాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, గాని మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మొదటిది అరమర లేకుండా మాట్లాడడం, రెండవది హృదయం విశాలపరచబడి ఉండడం. ఓపెన్ హార్ట్, ఓపెన్ హార్ట్. మా హృదయము మీ ఎదుట మీ కొరకు విశాలపరచబడి ఉన్నది. ఓపెన్ గా మేము మిమ్మల్ని లవ్ చేస్తా ఉన్నాం, కానీ మా ఎడలే మీ హృదయము విశాలపరచబడలేదు, మా ఎడలే మీ హృదయము సంకుచితముగా ఉంది. పైకేమో ప్రైజ్ల బ్రదర్ అని అంటున్నారు, లోపల మాత్రం ఈ నిజంగా దేవుని సేవకుడైతే, ఈ నిజంగా అపోస్తలుడైతే మరి అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఈయన నిజంగా అపోస్తలుడైతే ఈయనకి చేతికి సంఖ్యలు ఎందుకు వేశారు. ఒక మాట చెప్తాను నేను, జాన్ ఎలెన్ చుబా 24 సంవత్సరాల యవనస్తుడు, అమెరికా దేశం నుంచి భారతదేశానికి వచ్చాడు. అక్కడి నుంచి అండమాన్ నికోబార్ దీవులకు వెళ్ళాడు. ఆల్రెడీ అతనికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, సెంటినలిస్ తెగ ప్రజలు అత్యంత క్రూరులు, వారి భూభాగంలో ఎవరు అడుగు పెడితే వాళ్ళని చంపేస్తారని. అట్ ద సేమ్ టైం భారతదేశ ప్రభుత్వం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడాన్ని నిషేధించింది. బట్ అయినప్పటికీ ఈ యవనస్తుడు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వాడై, ఇంకా సువార్త చేరుకోనటువంటి వారికి సువార్త చేర్చాలన్నటువంటి దృక్పథంతో ఓడనావికులకు డబ్బిచ్చి వాళ్ళని అక్కడి వరకు తీసుకుని అక్కడ వదిలిపెట్టి కావంటే వచ్చేయమని చెప్పని అతడు అక్కడ అడుగు పెట్టినప్పుడు, అప్పటికీ ఓడనావికులు హెచ్చరించారు, అయ్యా అటు వెళ్తే వాళ్ళు చంపేస్తారు, వద్దు, దయచేసి మీరు తిరిగి వచ్చేయండి అన్నప్పటికీ కూడా అతడు తిరిగి రాకుండా సెంటినల్స్ ప్రజలు ఇతని మీద బాణాలు విసురుతూ ఉంటే, అప్పటికీ ఓడనావికులు హెచ్చరించారట, అయినప్పటికీ అతడు ధైర్యంగా ఇంకా ముందుకే వెళ్లాడట. ఆ తర్వాత అతని బరిసెలు అతని హృదయంలో గుచ్చుకొని అతడు అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిస్తే అతన్ని తీసుకుని వెళ్లి మెడ వరకు పూడ్చిపెట్టారట. ఇదేదో 15th సెంచురీలో 16th సెంచురీలో జరిగిన విషయం కాదు, 21st సెంచురీలో జరిగిన విషయం చెప్తున్నాను నేను. అసలు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఆ తర్వాత అక్కడ అతడు ప్రాణం వదిలినప్పుడు భారతదేశంలో అనేక మంది అంటే హైందవులు కానీ ఇతరులు కానీ ఏమని మాట్లాడారంటే, ఎవరెళ్ళమన్నారయ్య ఆయన్ని, ఏమంత అవసరం, ఆయనకు తెలీదా, కావాలని వాళ్ళను కూడా మతం మార్చడానికి వెళ్ళాడా, భారతదేశం ఆ భూభాగాన్ని నిషేధించిందని తెలుసు కదా, అయినా వెళ్ళాడు, వాడికి తగిన శాస్త్రే జరిగింది, అట్టే కావాలి వాడికి అని చెప్పి బయట లోకం మాట్లాడింది. వదిలేద్దాం, వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్ పీపుల్. సంఘం వెలుపులు ఉన్నటువంటి వారిని తీర్పు తీర్చడానికి మనకు ఎలాంటి అధికారం లేదు. కానీ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, సంఘము లోపల ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఎలా మాట్లాడారంటే, అతడు దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా తెలుసుకోకుండా తొందరపడి ఆవేశపడి వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం అక్కడికి వెళ్ళడం నిషేధించింది కదండి, ఎవరండి ఆ నెల మంది, ఆయన నిజంగా ఒకవేళ పరిచయం చేసుకోవాలంటే ఇటు పక్క ఇంకెంత ఎన్ని అండమానిక పరిధిలో ఇంకా ఇటు పక్క ఎన్ని ప్రాంతాల్లో ఆడ చేసుకోవచ్చుగా, అక్కడికి వెళ్ళడం దేనికి, వాళ్ళు పరిశీలితో పడి చంపుతారని తెలుసు కదా, చావడం దేనికి అని కొంతమంది క్రైస్తవులు కూడా మాట్లాడారు. అది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఎప్పుడైనా ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ అతన్ని కొడితే వెంటనే వీళ్ళు ఏమని మాట్లాడతారంటే బహుశా దేవుని చిత్తం కనుక్కోకుండా ఆవేశం వెళ్ళినట్టున్నాడు. దేవుని చిత్తం ఉంటే అలా జరగదు. పౌలు దేవుని చిత్తం ప్రకారమే, పౌలు దేవుని చిత్తము ప్రకారమే, పౌలు దేవుని ఇచ్చినటువంటి దర్శనం ప్రకారమే లోబడి మాసిదోనియాకు వెళ్తే మాసిదోనియాలో ఇష్టానుసారంగా కొట్టారు పౌల్ని, ఇష్టానుసారంగా కొట్టారు, జైల్లో పడేశారు. ఆశాఖండలో ఉన్నప్పుడే బాగుంది. మాసిదోనియా ప్రాంతంలో అతడు ఎదుర్కొన్నటువంటి శ్రమలు అంతా ఇంత కాదు. దేవుని చిత్తం లేకుండా నిల్లాడా? తోమా భారతదేశానికి దేవుని చిత్తం లేకుండానే వచ్చాడా? కానీ తోమాని భరిస్తో పొడిచి మరీ చంపారు. విలియం కేరీ దేవుని చిత్తం లేకుండానే భారతదేశానికి వచ్చాడా? మరి విలియం కేరీ భార్య పిచ్చిదైపోయింది, తన కొడుకు చనిపోయాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడో. అతడు బైబిల్ మొత్తం రాసి పెట్టేసిన తర్వాత, ఇంకా ప్రింటింగ్ కి సిద్ధం చేసిన తర్వాత ఆ ప్రింటింగ్ ప్రెస్ మొత్తం తగలబడిపోయింది. దేవుని చిత్తం కాదా? దేవుని చిత్తం కాకుండానే అంత పనిచేశాడా? కొంతమంది వెంటనే ఇలా మాట్లాడుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ హృదయం చాలా సంకుచితంగా ఉంటుంది. పరిచర్య పట్ల, దేవుని వాక్యం పట్ల వాళ్ళ హృదయము విశాలపరచబడి ఉండలేదు. అందుకోసమే వారు దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క చిత్తాలను అర్థం చేసుకోలేరు. ఆ సంకుచితత్వంలో నుంచి బయటికి రండి, విశాలమైన హృదయంతో ఆలోచన చేయండి. క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, పౌలు అదే వారికి జ్ఞాపకం చేస్తాడు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. నథింగ్, లోపల ఓడిపెట్టుకుని పైకి ఎవరు మాట్లాడ, సీక్రెట్స్ ఏం లేవు, ఉన్నది ఉన్నట్లుగా ఓపెన్ గా మాట్లాడేస్తున్నామంటే మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు. కానీ మీ అంతఃకరణమే మా ఎడల సంకుచితమై ఉన్నది. ఇలా అపోస్తలైతే ఎందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళు నిజంగా అపోస్తలైతే ఎందుకు ఇలాంటి శ్రమలు గుండా ప్రయాణం చేస్తున్నారు, పైకి మాత్రమే వచ్చిన వెంటనే ఆ ప్రైజులు ఆడన్నా, మంచిదన్నా, సంతోషం అన్నా, మీరు భలే పరిచయం చేస్తున్నారన్నా అని అంటున్నారు. కొన్ని లోపల మాత్రమే ఇంకొకటి పెట్టుకుని ఉన్నారు. మీ ఎడలను మాకున్న అంతఃకరణకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరుచుకోండని మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. మీరు కూడా మీ హృదయములను విశాలపరుచుకొనండి, విశాల దృక్పథంతో ఆలోచన చెయ్యండి, విశాల దృక్పథంతో ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా సమస్యను ఒకవైపు నుంచే మనం ఆలోచన చేస్తాం, ఒక వ్యక్తి వైపు నుంచే మనం విని తెలుసుకుని ఆ వైపు నుంచే ఆలోచన చేస్తాం. సంకుచితత్వం, సమస్యను ఎప్పుడు కూడా రెండు వైపుల నుంచి వినాలి, రెండు వైపుల నుంచి తెలుసుకోవాలి, అర్థం చేసుకొని అప్పుడు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. నిజం చెప్పాలంటే నువ్వు వాళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. కాబట్టి నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు వీళ్ళకి అన్యాయం చేస్తున్నట్లు ఉండాలి. కానీ ఫైనల్ గా అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఒక ఆధ్యాత్మిక పరిపక్వత చెందినటువంటి క్రైస్తవులముగా మనం ఈ రీతిగా ఉండడం అనేటువంటిది మనకు చాలా శ్రేయస్కరం, మనకు దీవెన. 14వ వచనం నుంచి మనం కింద వచనాల వరకు చదువుకుంటూ వస్తే అక్కడ అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అనేటువంటి విషయాన్ని పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి 14వ వచనం చదువుతున్నాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి
నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బిలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సో అక్కడ మెయిన్ సారాంశం ఏంటంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనికి దాదాపు 5 రకాలైనటువంటి ఉదాహరణలను పౌలు ఇచ్చాడు. ఒకటి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? అంటే నీతి దుర్నీతి ఈ రెండు కలిసి ప్రయాణం చేయలేవు కదా. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటిన్న చోట వెలుగు ఉండదు. రాత్రి మనం ఒక గదిలోనికి వెళ్ళిన తర్వాత చీకటిగా ఉన్నప్పుడు ఒక లైట్ వేస్తే ఇమీడియట్ గా లైట్ వస్తుంది. లైట్ వచ్చిన వెంటనే చీకటి అక్కడి నుంచి పారిపోతుంది. కరెంటు పోతే ఇమీడియట్ గా ఆ లైట్ ఆగిపోతుంది, ఆ గదంతటికి చీకటి వచ్చేస్తుంది. ఈ రెండు కూడా కలిసి పనిచేయలేవు, కలిసి ఉండలేవు, కలిసి ఉండలేవు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసుతో విశ్వాసికి పాలెక్కడిది? ఒక అవిశ్వాసి విశ్వాసితో ఏ రీతిగా కలిసి ఉండగలడు? అవిశ్వాసేమో సినిమా చల్లామని అంటాడు, కానీ విశ్వాసి వద్దులే బ్రదర్ అని అంటాడు. ఎట్లా కుదురుతుంది? అవిశ్వాసి నిన్ను శోధిస్తాడు, దిగో నువ్వు రాకపోతే నేను ఇతో ఎప్పుడు మాట్లాడను అంటాడు. అవిశ్వాసి అంటాడు, కమాన్ లెట్స్ కొంచెం మనం కూడా తాగుదాం పా అని అంటాడు. విశ్వాసి వద్దు అంటాడు, కానీ అతడేమంటాడు, ఇదిగో నువ్వు తాకపోతే ఇంక నీకు నాకు మాటలు కుదరవు అంతే, ఏ మా ఒక్కలోనే ఎంతమంది తాగడం లేదు అని అంటాడు. కొంచెం దాయితే ఏం కాదులే అని అంటాడు. నేను కూడా క్రైస్తవుణ్ణేలే అని అంటాడు. నేను కూడా క్రైస్తవుణ్ణే అని అంటాడు. నేను కూడా గుడికి వెళ్తలా, నేను కూడా బ్రుబ్బల్లో బాలిభాగస్తులు వస్తలేదు అని అంటాడు. సో వాటితో ఉండడం నీకు ప్రమాదమే. కాబట్టి వాళ్ళతో అసలు మనకి పాలెక్కడిది? మనము దేవుని ఆలయమై ఉన్నాము, కానీ అవిశ్వాసులు దేవుని ఆలయమే ఉండలేదు. మన హృదయాల్లో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు, కానీ వారి హృదయాల్లో దేవుని ఆత్మ నివసించడం లేదు. సో కాబట్టి వాళ్ళతో అసలు మనకి ఏంటి సంబంధం? అందుకోసమే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఒక విశ్వాసి విశ్వాసిని వివాహం చేసుకోవాలి, కానీ ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదు, చేసుకోకూడదు. మళ్ళా చెప్తున్నాను, చేసుకోకూడదు. కానీ కొంతమంది హృదయం సంకుచితమై ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తారంటే, అంటే ఇక్కడే ఈ అస్సాం రాష్ట్రం ఒక సహోదరుడు అడిగాడు నన్ను, నేను ఇదే మాటలు చెప్పిన తర్వాత, అన్నా ఇప్పుడు నేను ఒక హైందవరాల్ని అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది, నేను ఇష్టపడుతున్నా, ఇద్దరి వివాహం చేసుకుంటున్నాం, ఇప్పుడు దానివల్ల నష్టం ఏంటి? నేను ఇంకా ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రభు కొరకు సంపాదించగలను కదా, ఒక అవిశ్వాసిని నేను ప్రభు దగ్గరికి తీసుకుని రాగలను కదా అని అన్నాడు. అప్పుడు నేను అతనితో ఏమన్నానంటే, ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి దానికి ఈరోజు క్రైస్తవ వ్యతిరేకులు లవ్ జిహాద్ అని చెప్తున్నటువంటి దానికి వ్యత్యాసం ఏంటి చెప్పు అని అడిగాను. అతను మాట్లాడలేకపోయాడు. నేను వివాహం చేసుకోనన్న ఒక అమ్మాయిని క్రైస్తవ్యంలోకి తీసుకొని వస్తాను, ఒక వ్యక్తిని నేను క్రైస్తవులకు తీసుకొని వస్తాను అనంటే, అసలు నిజమైన బలవంతపు మతం అదే. అవునన్నా కాదన్నా నీకోసం అతను బలవంతంగా లేక ఆమె బలవంతంగా వచ్చి బాప్తిస్మం తీసుకుని వివాహం చేసుకుంటున్నారు. లవ్ జిహాద్ అంటే అదే, బలవంతపు మత మార్పిడి అంటే అదే. కానీ యేసు ప్రభు మనకు అలా ఆజ్ఞాపించలేదు. మీరు వెళ్ళి అన్యుల్ని వివాహం చేసుకొని వాళ్ళని తీసుకొని వచ్చి మన మతంలోనికి మార్చేయండి అని అనలేదు. ఒకవేళ నువ్వు అలా చేస్తే నువ్వు వాళ్ళని కేవలం మతంలోకే మార్చగలవు, కానీ మార్గంలోనికి నువ్వు నడిపించలేవు. అన్న కానీ మా పిన్ని మా బాబాయ్ని పెళ్లి చేసుకుని ఇట్లా మార్చింది అన్న. మీ పిన్ని మార్చలా, దేవుని కృప ఆయన పట్ల ఉండబట్టి అతడు మొత్తానికి రక్షించబడ్డాడు, దేవుడు అతన్ని తెలుసుకున్నాడు, సంతోషం. అలా అని చెప్పి పులుని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు అందరి జీవితాల్లో కూడా అలాగే జరుగుతుందని చెప్పి నువ్వు ఒక అవిశ్వాసని వివాహం చేసుకుంటే ఆ తరువాత నీవే జవాబుదారివి, యు ఆర్ అకౌంటబుల్. ఎంతో మంది ఆ రీతిగా అవిశ్వాసులను వివాహం చేసుకుని దేవునికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రార్థనకి దూరం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, సహవాసానికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, బలవంతము చేత విగ్రహారాధన చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆఖరికి అతనితో నేను ఉండలేనని తెగదింపులు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎవరో ఒక్కరిని మీ బాబాయ్ను మీ చిన్నమ్మను చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పెట్టుకోవద్దు. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. కృష్ణందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. నువ్వు నీ ప్రేమను చూపించి వాళ్ళని క్రీస్తు కొరకు సంపాదించడం కాదండి, క్రీస్తు ప్రేమను వాళ్లకు చెప్పి వాళ్ళని ప్రభు కొరకు సంపాదించడం, వాళ్ళు నీ ప్రేమ చూసి క్రీస్తు దగ్గరికి రావడం కాదు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు వారి కొరకు చేసినటువంటి త్యాగాన్ని బట్టి వాళ్ళు క్రీస్తు దగ్గరికి రావాలి. సో కాబట్టి ఇది ఖచ్చితమైనటువంటి నిబంధన. ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకోకూడదు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు ముందుకు తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను. ఉదాహరణకి మనం కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 10:27 చదివితే అక్కడ పౌలు ఏమంటాడంటే, క్రైస్తవులు అవిశ్వాసులతో కలిసి భోంచేయవచ్చని వ్రాశాడు. అదే మొదటి కొరింథీ 5:9-10 వరకు మనం చదివితే, పాప సంబంధులు మరియు దుష్టులతో కొంత సాంగత్యము కలిగి ఉండుట ఆవశ్యమని కూడా వ్రాశాడు. ఆవశ్యమని అంటే అది తప్పదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? సో అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదు అని అంటే కంప్లీట్ గా వాళ్ళతో మాట్లాడడం మానేయడం అని కాదు. ఇంకా వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను పరిశుద్ధిని, నేను పరిశుద్ధంగా ఉంటాను, కేవలం ఆ పరిశుద్ధులతో మాత్రమే ఉంటానంటే కుదరదు. ఎందుకని, లోకంలో అంతా కూడా వాళ్లే ఉన్నారు. నువ్వు ఏదైనా ఒక షాప్కి వెళ్ళుకున్నా, ఏదన్నా తినాలన్నా, ఎక్కడికి వెళ్ళినా నీకు చుట్టూరు ఉండేది వాళ్ళే. ఇంకా వాళ్ళందరినీ నువ్వు కంప్లీట్ గా అవాయిడ్ చేసేవాడిని నువ్వు వెళ్ళి ఎడారులో బతకడం మేలు. సో క్రీస్తుని అందుకు దేవుడు ఉంటారు, ఎక్కడ సాంగత్యం చేయవద్దంటే అసలు వాళ్ళతో మాట్లాడొద్దని కాదని ఒక భావం. వారి క్రియలలో పాలిభాగస్థుడు కావద్దు, వారి క్రియలలో పాలిభాగస్థుడు కావద్దు, నడవడికలో పాలిభాగస్థుడు కావద్దు, వాళ్ళ విగ్రహారాధనలో పాలిభాగస్థుడు కావద్దు. వాళ్ళు ఒకవేళ చెడు చేస్తూ ఉంటే ఆ చెడును గురించి నువ్వు వారికి హెచ్చరిక చేసేవాడిగానే ఉండాలి, కానీ నువ్వు కూడా వారితో కలిసి ఆ చెడును చేసే విధంగా ఉండకూడదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి, ఇంతకుముందు నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు అందరు క్రైస్తవుల మధ్య ఉన్నా, సేవకుండా తర్వాత ఇంకా నాకు ప్రత్యేక పాత ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు ఎట్టు చూసినా కానీ అంత క్రైస్తవులే నా స్నేహితులు. ఎప్పుడు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర పోయేంత వరకు వాళ్ళ మధ్యలోనే ఉన్నాను, నాకు పెద్దగా ఏం తెలియలా. ఏదైనా షాప్కి వెళ్తే మన పను కదా అని చెప్పి మనం సహోదరు షాప్కి వెళ్తున్నాం, ఆడు తెచ్చుకుంటున్నాం అన్ని. మన విశ్వాస కటింగ్ షాప్ ఉందిరా పా, ఆడికెళ్దాం పా, ఏదో 10 రూపాయలు మన విశ్వాసకి వచ్చాం వెళ్తున్నాం, పెద్దగా తెలియలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు చూసినా వాళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళే. నేను కాలేజీకి వెళ్తే నా చుట్టూరు కూర్చున్న వాళ్ళు వాళ్ళే. వాళ్ళు సిగరెట్లు తాగుతారు, మందు తాగుతారు, సినిమాలకు వెళ్తారు, అన్ని రకాలైన కార్యకలాపాలలో వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను వాళ్ళతో కంప్లీట్ గా నేను మాట్లాడాలంటే కుదరదుగా. నాకు ఒక క్వశ్చన్ కావాలన్నా, నాకు ఇంకేదన్నా కావాలన్నా, ఆ టీచర్ చెప్పిన అసామీస్లో నాకు అర్థం కాకపోతే నేను అడగాలిగా. సో ఐ విల్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్, నేను వాళ్ళతో మాట్లాడతాను, కలిసి కూర్చుంటాను, కలిసి బయటకు వెళ్తాం మేము. బయట కాసేపు కూర్చొని చాట్ చేస్తాము, మాట్లాడతాం. బట్ వారి క్రియలలో వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నప్పుడు, ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ ఎ కమిట్మెంట్ విత్ మై గాడ్. వాళ్ళు మందు తాగుతున్నప్పుడు, ఐఎమ్ సారీ, అసలు మందు తాగే చోటుకి మీరు ఎందుకు వెళ్తారు? మందు తాగే చోటుకి వెళ్ళను, మనం ఉన్న చోటుకే వాళ్ళు తెచ్చుకుంటారు. అంత ఓపెన్ ఇక్కడ. మనం ఉన్న చోటుకి తెచ్చుకొని ఏదో కూలింగ్ తాగినట్టు తాగుతుంటారు కొన్నిసార్లు. మనకే మనం వెళ్ళాం అక్కడికి. అండ్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, వారి క్రియల్లో పాలిభాగస్తుడు కావద్దు. బీ యూనిక్, స్పెషల్ గా ఉండు, ప్రత్యేకంగా ఉండు. నువ్వు విశ్వాసివని నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా వారికి బయలుపరచు. ఇంకో మాట కూడా చెప్తాను, అసలు వాళ్ళతో సహవాసమే చేయకపోతే, అసలు వాళ్ళు ఇళ్ళకే వెళ్ళకపోతే మరి ఏ రీతిగా వాళ్ళు క్రీస్తును చూస్తారు చెప్పండి? ఇప్పుడు నేనున్న చోట అదే సమస్య. క్రైస్తవులైనటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, కంప్లీట్ గా వాళ్ళ బంధువులందరినీ అవాయిడ్ చేసేశారు. వీళ్ళు చర్చికి రావడం ప్రారంభించిన తర్వాత వాళ్ళందరినీ అవాయిడ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మేము పరిశుద్ధులం, వాళ్ళందరూ కూడా అపరిశుద్ధం. మేము విగ్రహారాధన చేయడం లేదు, వాళ్ళందరూ విగ్రహారాధన చేస్తా ఉన్నారు. అసలు వాళ్ళు కనీసం వాళ్ళ బంధువులలో పెళ్లిళ్ళకి వెళ్ళడం కూడా మానేశారు, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళడం కూడా మానేశారు. కంప్లీట్ గా వాళ్ళతో అసలు ఒక రిలేషన్షిప్ ని టెన్స్ చేసుకున్నారు. అదేమంటే, వీఆర్ హోలీ పీపుల్, మేము పరిశుద్ధులము, వారు అపరిశుద్ధులు. నేను ఒక మాట అడిగాను, నువ్వు వారి దగ్గరకు వెళ్ళకపోతే వారు క్రీస్తుని ఎలా చూస్తారు, ఎలా తెలుసుకుంటారు? ఈరోజు నువ్వు క్రైస్తవ అయ్యో సంతోషమే, కానీ ఒకప్పుడు నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి, ఒక క్రైస్తవుడు నీ దగ్గరికి రాకుండా ఉంటే అసలు ఈరోజు నువ్వు క్రైస్తవుడు అయింది? నేను పరిశుద్ధుని అని చెప్తున్నావు కదా, ఈ పరిశుద్ధత నీకు ఎలా వచ్చింది? క్రీస్తుని చూడటం ద్వారా. ఎవరు చూపించారు? ఒక విశ్వాసి చూపించాడు. అవిశ్వాసి చూపిలా నీకు, ఒక విశ్వాసి చూపించాడు క్రీస్తు నీకు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కూడా వాళ్ళ మధ్యలోనికి వెళ్ళు, వాళ్ళతో కలువు, కూర్చో. నీ బంధువుల్ని అవాయిడ్ చేయొద్దు, నీ బంధువుల్ని పక్కన పెట్టద్దు. కూర్చో వాళ్ళతో, కలిసి తిను, మాట్లాడు. కానీ నీ యూనిక్నెస్ ని, నీ ప్రత్యేకతను వాళ్ళకు కనపరచు. దట్ యు ఆర్ ఏ క్రిస్టియన్. నీ ద్వారా వాళ్ళు క్రీస్తుని చూడాలి. అది మన బాధ్యత. నువ్వు చూపించుకుని నేను ద్వారం వెళ్ళిపోయి నేను జాగ్రత్తగా నేను గదిలో కూర్చొని తలుపులు వేసుకొని కూర్చుంటే కుదరదు. అయితే వాళ్ళ విగ్రహారాధనలో పాలిభాగస్తుడు కావద్దు. వాళ్ళకి వాళ్ళ విగ్రహార్పితములకైనటువంటి వాటిలో పాలిభాగస్తుడు కావద్దు. వాళ్ళ క్రియల్లో పాలిభాగస్తుడు కావద్దు. క్రీస్తునందు ప్రేమించండి దేవుని బిడ్డలారా. ఈ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే వారు చేసేటువంటి క్రియలను మనం ఎందుకు చేయలేమంటే, మన హృదయమట, అది దేవుని ఆలయమట. ఈ ఆలయంలో ఎవరు నివసిస్తున్నారంటే దేవుడు నివసిస్తున్నాడట. చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన వానిని దానిని ముట్టకుడి, ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అంటే వారి యొక్క ప్రవర్తనలో, వారి యొక్క క్రియలలో కంప్లీట్ గా వాళ్ళ నుంచి అని కాదు. ఒకవేళ అదే అని అనుకుంటే తోమా రాకమునుపు మనమందరం కూడా విశ్వాసులమే. నేను అక్కడికి వెళ్ళను, నేను కేవలం ఇక్కడే యెరూషలేము సంఘంలో మాత్రమే ఉంటాను, అందరూ అవిశ్వాసులే అని చెప్పి కూర్చున్నాడు అనుకో, ఈరోజు నీకు నాకు సువార్త వచ్చింది కాదు. నీకు నాకు సువార్త వచ్చే పౌలు కొరింది ప్రాంతానికి వెళ్ళకమునుపు కొరింధులు ఎంత దారుణమైనటువంటి భ్రష్టత్వంలో జీవిస్తున్నారో మనకు తెలుసు. విచ్చలవిడి లైంగికత్వం, విగ్రహారాధన, వేషధారణ, మాంత్రిక విద్య, ఇంత దారుణంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనికి
పౌలు నేను పరిశుద్ధుని, నేను అక్కడికి అసలు వెళ్ళనే వెళ్ళను, నేను జాగ్రత్తగా ఉండాలి నేను అని అనుకోలా. వాళ్ళ మధ్యలోనికి వెళ్ళాడు, వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు, వాళ్ళతో కలిసి తిన్నాడు, వాళ్ళతో కలిసి పండుకున్నాడు, వాళ్ళకు క్రీస్తుని చూపించాడు, కొంతమందిని ప్రభు కొరకు సంపాదించాడు. ఎఫ్ఎస్సి ప్రాంతానికి వెళ్ళాడు, బహుభయంకర మాంత్రిక విద్య, నల్లమాంత్రికులు ఉండేటువంటి ప్రాంతం అది, అంత చీకటే. అలాంటి ప్రాంతానికి వెళ్ళాడు ఎందుకు? చీకటిని తనకంటించుకోవడానికి కాదు, తన దగ్గర ఉన్నటువంటి వెలుగుని వారికి పరిచయం చేయడానికి.
కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. అయితే దీన్ని మీరు తెలివిగా వివాహానికి వర్తింప చేయొద్దు, తెలివిగా వివాహానికి వర్తింప చేయొద్దు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇప్పుడు సహవాసం అంటే ఎల్లో గంట సేపు కూర్చొని వచ్చేసేటువంటిది, కానీ వివాహం అనేటువంటిది అలాంటిది కాదు. వెళ్ళి జీవితాంతం అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు ఇక్కడ నీ పక్కన స్నేహితుడు పక్కన నీకు నచ్చని పని చేస్తే నువ్వు అక్కడి నుంచి వచ్చేయచ్చు, కానీ నీకు వివాహం అయిన తర్వాత అక్కడ నీకు నచ్చని పని జరుగుతుంటే నువ్వు అక్కడి నుంచి వచ్చేయలేవు. అది లైఫ్ లాంగ్ కమిట్మెంట్, అది లైఫ్ లాంగ్ ప్రామిస్. అది నువ్వు వదిలిపెట్టి రాలేవు, నువ్వు వదిలేస్తా అంటే సమాజం ఒప్పుకోదు, ఫోన్లు అమ్మ నువ్వే సర్దుకోమ్మ అని అంటారు. ఆ తర్వాత కూర్చొని నువ్వు గుండెల్లో బోదిబో బాదుకోవాలి. పెళ్లికి ముందు 100 మాటలు మాట్లాడిన వ్యక్తి పెళ్ళైన తర్వాత 2 మాటలు కూడా మాట్లాడు. పెళ్లికి ముందేమో నువ్వు గుడికెళ్ళు నాకేం ఇబ్బంది లేదంటాడు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా అమ్మోళ్ళని ప్రశ్నిస్తున్నారు, మా అవ్వని ప్రశ్నిస్తున్నారు, నువ్వు కూడా నాతో దేవాలకు రావాలని అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? ఆలోచన చేయండి. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుడారా, అవిశ్వాసులతో తోడుగడ ఉండకూడదు అంటే దాని అర్థం అసలు వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొద్దని కాదు, కానీ వారి క్రియల్లో పాలిభాగస్థులు అవ్వద్దు అనేది. ఆ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన ఆధ్యాత్మిక జీవితానికి, మన ఆధ్యాత్మిక పరిపక్వతకు అంత మేలు. వీలైనంత వరకు మనం ఎవరితో సహవాసం చేయాలంటే మనకంటే ఆత్మీయంగా ఉన్నతంగా ఉన్నటువంటి వారితో సహవాసం చేయాలి. మన కష్టాలు, మన సమస్యలు, మన బాధల్ని ఒకవేళ చెప్పుకోవాలంటే అవిశ్వాసులతో కాదు, మనకంటే ఆత్మీయంగా బలంగా ఉండేటువంటి వారితో చెప్పుకోవాలి. అప్పుడు వాక్యం ద్వారా వాళ్ళు మనల్ని సరిచేస్తారు, హెచ్చరిస్తారు, బలపరుస్తారు, మనతో కలిసి కూర్చొని ప్రార్థన చేస్తారు. ఈ అవిశ్వాసులు సంఘం వెలుపలే కాదండి, సంఘం లోపల కూడా ఉంటారు. వీళ్ళు పేరుకు మాత్రమే విశ్వాసులు, కానీ వీళ్ళంతా అవిశ్వాస జీవితమే. సో ఇలాంటి వారిని కూడా ఐడెంటిఫై చేసి బీ కేర్ఫుల్ విత్ దెం. వీళ్ళు అంటారు, బ్రదర్ మేము కూడా క్రైస్తవమే బ్రదర్, మేము మాత్రం అల్లరా సినిమాకి కదా. అలాంటి గుంపు ఒకటి ఉంటుంది, బ్రదర్ నేను కూడా క్రైస్తవనే బ్రదర్, మేము కూడా చర్చికి వెళ్తాం. ఏం నేను తీసుకోవట్లా, 10 రూపాయలు వాళ్ళు ఇస్తుంటే నువ్వు కూడా తీసుకో బ్రదర్, ఏం కాదు నేను దేవుడు క్షమిస్తాడులేండి, అంత గాను దాంట్లో దాంట్లోంచి 5 రూపాయలు తీసి పేదలకు ఖర్చు పెట్టు. ఈ లింకా ప్రమాదం. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి, అందరికీ క్రీస్తును ప్రదర్శించండి, అందరినీ క్రీస్తు కొరకు ప్రేమతో సంపాదించండి. దేవుడి కొద్ది మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించనుగాక. ఆమె తిరిగి సమయాన్ని నేను అధ్యక్షులకు అప్పగిస్తున్నాను.
చక్కని వర్తమానం అందించిన అజయ్ బ్రదర్ గారికి ప్రభునామంలో